ప్రార్థించే పెదవులు కాదు, సేవ చేసే చేతులు కావాలి అన్నారు బాబా. నిస్వార్థంగా ప్రేమతో సేవ చేసిన వారే తనకు ప్రీతిపాత్రులని చెప్పారు. విలాసవంతమైన జీవితాలను కూడా త్యజించి సేవా కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేసేవారు సాయి సంస్థల్లోనే కనిపిస్తారు. అలా బాబా ప్రేరణతో డాక్టర్ గోపీనాథ్ 1998 నుండి గత సంవత్సరం స్వామిలో ఐక్యం చెందే వరకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో సేవలందించారు. వారి సతీమణి డాక్టర్ హేమ తమ సేవను ఇంకా కొనసాగిస్తున్నారు. 2006లో ఇంగ్లీష్ స్ట్రీమ్లో ప్రసారమైన ఇంటర్వ్యూలో వారు తెలిపిన అనుభవాలను ఇప్పుడు శ్రీమతి కల్పనా వల్లూరి మీకు అందిస్తారు తెలుగులో.
ఓం శ్రీ సాయిరాం. డాక్టర్ హేమ గోపీనాథ్ అనుభవాలు, అనుభూతులు. 1976 స్వాతంత్ర్య దినోత్సవం నాడు మేం విండ్సర్లోని ఇండో కెనడియన్ సమాజ కార్యక్రమానికి హాజరయ్యాము. అక్కడ కాస్త పరిచయమున్న డాక్టర్ సింగ్ అనే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మాకు స్వామి గురించి తెలిసింది. మావారు డాక్టర్ గోపీనాథ్ స్వామిపై మర్ఫిట్ రాసిన పుస్తకం చదివారు. ఆయన డాక్టర్ సింగ్ ని స్వామి లీలల గురించి చెప్పమని అడిగారు. లీలలే కాదు, ఇంకా చాలా ఉంది, తెలుసుకోవాలని ఉంటే మీరు సాయి కేంద్రానికి రండి అన్నారాయన. మరుసటి రోజు ఆదివారం మా కుటుంబమంతా కలిసి కేంద్రానికి వెళ్లాము. అక్కడ సమయ పాలన, క్రమశిక్షణ, ఆ తరువాత భజన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. లీలల కన్నా స్వామి ప్రసంగాలే ఎక్కువ ఆకర్షించాయి. త్వరలోనే మేము కేంద్ర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాం. స్వామి నుంచి ఎన్నో నేర్చుకున్నాం. నా భర్త గోపీనాథ్ ఒకసారి డెటాయిట్ వెళ్తున్నారు. దారిపక్క చలికి వణుకుతూ లిఫ్ట్ అడుగుతున్న వ్యక్తిని చూశారు. ఆయనకి స్వామి కరుణ గుర్తుకొచ్చింది. అతనికి లిఫ్ట్ ఇచ్చారు. కాని అపరిచితుడికి లిఫ్ట్ ఇవ్వటం చట్ట విరుద్ధమని బార్డర్ దగ్గర ఇమిగ్రేషన్ అధికారులు నిలదీశారు. ఎలాగో ఆ గండం గడిచింది. చట్ట విరుద్ధంగా ఏ పని చెయ్యొద్దని స్వామి చెప్పిన మాట అప్పుడు గుర్తుకొచ్చింది. స్వామి కాలాన్ని, డబ్బుని వృధా చెయ్యొద్దు అంటారు. ఒకసారి మా వారికి పర్తి నుండి తిరిగి వచ్చిన కొన్నాళ్లకే మళ్లీ పర్తి వెళ్లాలనిపించింది. కాని స్వామి అంతటా ఉన్నారు కదా, డబ్బు లేనప్పుడు ఇండియాకి వెళ్లటం ఎందుకు అనుకున్నారు. అనుకోకుండా క్లినిక్లో రోగుల సంఖ్య పెరిగి ప్రయాణానికి కావలసిన డబ్బు జమ అయింది.
స్వామి సేస్, వెన్ ఐ గివ్ యూ ద ఫీలింగ్ దట్ యు హావ్ టు కమ్, ఐ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ వాట్ యు నీడ్. సో యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ వేర్ ఇస్ ద మనీ, వై ద వేస్ట్ అండ్ ఆల్. సో అగైన్, వేస్ట్ ఈజ్ అ డెఫినేషన్ అండ్ హౌ యూ యూజ్ ఇట్.
సంకల్పము స్వామిదే, మార్గం చూపేది ఆయనే. రావాలనే భావం మీలో కలిగించి అవసరమైనవి కూడా నేనే ఇస్తాను. సొమ్మెక్కడి నుంచి తేవాలనో, వృధా చేయడం దేనికనో చింత పెట్టుకోకండి అంటారు స్వామి. స్వామి సార్వత్రికంగా చెప్పే సలహా సమయం సందర్భాన్ని బట్టి, వ్యక్తిగతంగా ఇచ్చే సలహా రెండూ వేరు. స్వామి ఏం చెప్పినా ఏం చేసినా తగిన సమయం వచ్చినప్పుడే చేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్తే అదే చెయ్యాలి. సంపూర్ణ సమర్పణ భావంతో ఉండాలి. స్వామి మమ్మల్ని 5 ఏళ్లలో ఇండియాకి తిరిగి వచ్చేయమన్నారు. మా అమ్మాయి సౌమ్య మెడిసిన్ చదువు మరో 3 నెలల్లో పూర్తవుతుంది. ఆ టైంలో ఆమె మాకు ఫోన్ చేసి, స్వామి నాకు కల్లో కనిపించారు, డాక్టర్ చదువు వదిలేయమన్నారు అని చెప్పింది. నువ్వేమనుకుంటున్నావు అని వాళ్ల నాన్న అడిగారు. వదిలేస్తాను అంది. అయితే వదిలేయి అన్నారాయన. తీరా తనొచ్చేసరికి పొరపాటు చేశామా అనిపించింది. స్వామిని అడిగి చూడమని పర్తిలో చదువుతున్న మా బాబుకి టెలిగ్రామ్ ఇచ్చాము. వాడది పట్టుకుని కూర్చుంటే స్వామి వచ్చి, అవును మానేయమని చెప్పు అన్నారు. కొన్నాళ్లకి స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు అని మా అబ్బాయి టెలిగ్రామ్ ఇచ్చాడు. అందుకని 1989 ఏప్రిల్లో ఇక్కడికి వచ్చాము. మొదటి ఇంటర్వ్యూలోనే స్వామి సౌమ్యని ఏం చేస్తున్నావు అని అడిగారు. మీరు చెప్పినట్టే చదువు మానేశాను అంది. అది నీ భ్రమ అన్నారు. మా ఆయన ఊరుకోకుండా మీరలా అన్నారని అబ్బాయి పంపించిన టెలిగ్రామ్ ఉంది అన్నారు. స్వామి అప్పుడలా అని ఉండొచ్చు, ఇప్పుడు మళ్లీ చదువుకోమని చెప్తున్నాను అన్నారు. కాని అప్పటికే అడ్మిషన్ టైము దాటిపోయింది. అయినా తను ముందు చదివిన యూనివర్సిటీకి వెళ్లి అడిగితే ఎందుకు మానేశావు అని అడిగారు. ఆ సమయంలో చదువు ఆపేయడం తనకి శ్రేయస్కరమని భావించి గురువు ఇచ్చిన ఆదేశం అని చెప్పింది. ఆయన హత్య చేయమంటే చేసేస్తావా అని వాళ్ళు అడిగారు. చివరికి తను చెప్పింది సమర్థించి ఇద్దరు హిందువులు ఒక మానసిక వైద్యుడు రాసిచ్చిన లేఖలు పట్టుకురమ్మన్నారు. భగవద్గీత బోధించే ఒక టీచరు డాక్టర్ సింగ్ లేఖలిచ్చారు. కాని అవి పూర్తి విశ్వాసంతో రాసినవి కావు, మిగిలినది మానసిక వైద్యుడి లేఖ. ఈమె మానసికంగా చాలా ఆరోగ్యవంతురాలు, అంతేకాక చక్కని స్థిరమైన నైతిక విలువలున్న యువతి. ఈమె వైద్య వృత్తికి ఓ పెన్నిధి అవుతుంది అని ఆయన చాలా చక్కటి లేఖ రాసిచ్చారు. అడ్మిషన్ దొరికింది కాని తన చదువులో మార్పు తప్పనిసరైంది. ఒక ఇంటర్వ్యూలో, మీరు హార్ట్ డాక్టరు, మీరు కంటి డాక్టరు, బాగుంది, నువ్వేమిటి పిల్లల డాక్టర్వా అని స్వామి తనతో అన్నమాట సౌమ్య గుర్తు చేసుకుంది. తను పిల్లల డాక్టరు కావాలి అన్నది స్వామి సంకల్పంగా అర్థం చేసుకుని పీడియాట్రిషియన్ అయింది. ఇది జరిగినన్ని రోజులు మీరు పిల్ల భవిష్యత్తు పాడు చేస్తున్నారని అన్ని వైపుల నుంచి విమర్శలే విమర్శలు. స్వామి చెప్పిన క్షణంలో అదో పిచ్చి పనిగా తోచొచ్చు, కాని అదెంత మేలు చేస్తుందో చివరిగ్గాని తెలుసుకోలేము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాకి తిరిగి వచ్చిన మమ్మల్ని స్వామి పట్టించుకోలేదు. మాకేమివ్వాలో ఎప్పుడివ్వాలో స్వామికి తెలుసు. 6 వారాలు గడిచాక ఒక ఆయన తమిళనాడు పట్టమడైలో శివానంద ఆస్పత్రి ఉంది, మీరందులో పనిచేయొచ్చుగా అని అడిగాడు. స్వామి చెప్పందే రాలేము అని చెప్పాము. కాని అది ఒక సంకేతంగా భావించి హృషికేశ్ వెళ్లాము. శివానంద ఆశ్రమంలో అడుగుపెట్టగానే స్వామి చిత్తానంద స్వీట్ బాక్స్ తెరిచి, ఓ సాయి స్వీట్స్ అన్నారు. దానితో స్వామి మాతోనే ఉన్నారు అన్న నమ్మకం కలిగి పట్టమడై వెళ్లాం. 9.5 ఏళ్లు అక్కడే గడిపాము. స్వామి ఆశీస్సులతో ఆ చిన్న ఆస్పత్రిలో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయగలిగాము. వైద్య వృత్తిలో స్వామి ఎప్పుడూ మా వెంట ఉన్నారనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కెనడాలో వృద్ధురాలు ఒక ఆమె గాల్ బ్లేడర్లోని కంతితో చావు బతుకుల్లో ఉంది. దానికి చేసే ఆపరేషన్లో బ్లడ్ టెస్ట్ ఫలితాన్ని బట్టి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు 2 డాక్టర్లు ఉంటారు. ఆపరేషన్ పూర్తయి 1 డాక్టర్ వెళ్లిపోయాక బ్లడ్ టెస్ట్ రిజల్ట్ చూసిన 2 డాక్టరు ఉలిక్కి పడ్డాడు. ఆమెకి మరికొంత ఆపరేషన్ అవసరం, కాని వెళ్లిపోయిన డాక్టరు మర్నాడుగాని రాలేనన్నాడు. సామాన్యంగా ఆయన ఎప్పుడు పేషెంట్ను వదిలి వెళ్లడు. అంటే స్వామి ఆమెకు ఆపరేషన్ అంతవరకే చాలు అని నిర్ణయించారన్నమాట. ఆ డాక్టర్ మర్నాడొచ్చి ఆమెతో, మరొక ఆపరేషన్ చెయ్యాలమ్మా, ఇంకో స్టోన్ ఉండిపోయింది అన్నారు. స్టోన్ పోయిందండి, అవసరం లేదు అందావిడ. ఆయన టెస్ట్ రిజల్ట్ ముందే చూసి ఉంటే మరొక ఆపరేషన్ జరిగి ఆమె బతికేదే కాదు. అందుకే స్వామి అలా జరగనివ్వలేదు. ఇలాంటి మరో కేసులో స్వామి కరుణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక మహిళకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. డ్రెయిన్ పెట్టారు, కాని మామూలు కన్నా అధికంగా డ్రెయిన్లోంచి ద్రవాలు కారడం గమనించాం. కారణం తెలియటం లేదు. కొన్ని రోజులకు మా ఆయన రౌండ్స్కి వెళ్లినప్పుడు ఆమెకి ఒక కొత్త టెస్ట్ చేసినట్లు చార్టులో చూశారు. అది తను చెయ్యమన్లేదు. నన్నడిగారు, నేను చేయమన్లేదే అన్నాను. ఎవరినడిగినా అదే సమాధానం. కాని ఆ టెస్టు వల్ల అధిక స్రావానికి కారణం ఏమిటో తెలిసింది. ఆమెకు సరైన చికిత్స లభించింది. మా స్నేహితురాలొక ఆమెకి స్వామితో మా అనుబంధం గురించి కలలొస్తుండేవి. ఒకనాడు నా భర్తతో ఆమె, డాక్టర్ సాబ్, మీరు కుట్లు తమాషాగా వేస్తారు అంది. పేషెంటు చర్మము నల్లగా ఉంది, మీరిలా తమాషాగా కుట్లు వేస్తున్నారు అంటూ ఎలా కుట్టు వేశారో చూపించింది. అది సీరియస్ కేసు. స్వామి థియేటర్లో అటు ఇటు పచార్లు చేస్తున్నారు. మీరు మరో డాక్టర్ని పిలిపించారు. ఆపరేషన్ ముగిశాక స్వామి సక్సెస్ అనేసి వెళ్లిపోయారు అని కూడా చెప్పింది. అంటే ఆపరేషన్ జరుగుతున్నంతసేపు స్వామి అక్కడే ఉన్నారన్నమాట. డాక్టర్ గోపీనాథ్, స్వామి, నువ్వు అందరి కలల్లోకి వస్తావు, నాకు మాత్రం నువ్వు వచ్చినట్లు తెలియటం లేదు అని వాపోయారు. మర్నాడే ఒంటారియో హాస్పిటల్లో తనేదో చిన్న గాయానికి సూచర్ వేస్తుంటే స్వామి పక్కనే ఉన్నట్టు ఆయనకి కల వచ్చింది. స్వామి ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్న తెలుసుకున్నాక వైద్యం, శస్త్రచికిత్సలే మా జీవితం అయ్యాయి. పట్టమడైలో ఆయన ఆపరేషన్ చేస్తుంటే నేను ఆపరేషన్ అయిన కేసులు కనిపెట్టుకుని ఉండేదాన్ని. ఇంటికి దగ్గరే కాబట్టి పేషెంట్కు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఎప్పుడూ ఆస్పత్రిలోనే ఉండేవాళ్లం. స్వామి మాకు వృత్తిపరంగా చక్కటి అనుభవాన్ని, ఆర్థికంగా చింతలేని జీవితాన్ని ప్రసాదించారు. అంకిత భావంతో పనిచేసే వీలు కలిగించారు. స్వామి, మా వెంటే ఉన్న మరో సంఘటన చెప్తాను. నా భర్త కారు ఆస్పత్రికి దగ్గరలో ఉన్న మలుపు తిరుగుతుండగా పెద్ద ట్రక్కు కూడా అప్పుడే టర్న్ తీసుకుంది. కాసేపటికి అమ్మా, డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యింది, వచ్చి తీసుకెళ్లండి అంటూ పోలీసుల నుంచి ఫోను. ఆయాసపడుతూ పరిగెత్తి చూస్తే ఆయన నిక్షేపంగా ఉన్నారు. ఒంటి మీద గీరుకుపోయిన గాయమైనా లేదు, కాని కారు మాత్రం పప్పు పప్పు అయిపోయింది. స్వామి మననెప్పుడు అలానే కాపాడతారు. నా పని మీరు చెయ్యండి, మీ పని నేను చక్కపెడతాను అంటారు స్వామి. దానికో ఉదాహరణ చెప్తాను. ఒంటారియోలో నేను కన్సల్టెంట్గా ఉన్న ఆస్పత్రిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా తండ్రి చనిపోయాడని కొడుకు పెట్టిన కేసు. మేము పర్తికి బయలుదేరే ముందే కేసుకు హాజరవ్వమని కోర్టు సమన్లు వచ్చాయి. వారు చెప్పిన నాటికి వచ్చేయొచ్చని పర్తి వచ్చేశాం. రాగానే ఆ పేషెంట్ కొడుక్కి చాలా కోపంగా ఉంది అని స్వామికి చెప్పాం. యాంగ్రీ కాదు, కాస్త అప్సెట్ అయ్యాడు అన్నారు స్వామి. వెనక్కి వెళదామని టిక్కెట్ బుక్ చేసుకుంటే స్వామి చెప్పందే వెళ్లకూడదు అని మా అబ్బాయి అడ్డుపడ్డాడు. టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకున్నాం. స్వామి వద్ద ఎలా మసులుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు అని అడగడం, మీరెప్పుడు వెళ్లమంటే అప్పుడు అని మేము చెప్పటం. అలా కొన్ని వారాల పాటు జరిగింది. ఓ రోజు నా భర్త కోర్టుకి హాజరు కాకపోతే మనకి జైలు తప్పదు అన్నారు. అదే స్వామి సంకల్పమే అయితే నేను జైల్లోనే ఉంటాను అని చెప్పాను. చివరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఆ రోజుల్లో పర్తి నుంచి బెంగళూరుకి టాక్సీ దొరకటం కష్టంగా ఉండేది. కాని అదృష్టవశాత్తు ఎవరినో దింపడానికి వచ్చిన టాక్సీ మాట్లాడుకుని బెంగళూరు చేరాము. విమానంలో బొంబాయి వెళ్లటానికి చివరి రెండు టిక్కెట్లు తీసుకున్నది మేమే. అక్కడి నుంచి న్యూయార్క్ ప్రయాణానికి అదే తంతు. న్యూయార్క్లో దిగగానే నా సెక్రటరీకి ఫోన్ చేశాను. ఎక్కడున్నారు? రేపే కోర్టు కేసు అందామె గాభరాగా. నాకు తెలుసు అన్నాను. నా దగ్గర బాబా ఇచ్చిన విభూతి ఉంది. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి బోనెక్కగానే అది చేత్తో పట్టుకుని ఏం చెప్పానో నాకే తెలియదు. కాని మా ఆస్పత్రి సూపరింటెండెంటు, ఇతర సిబ్బంది ముఖాలు వెలిగిపోతున్నాయి. అంటే నేను కేసులో ప్రత్యర్థికి లోపాలు వెతికే అవకాశం లేకుండా చేశానని అర్థమయ్యింది. మర్నాడు 5 నిమిషాల్లోనే విచారణ ముగిసి మేము కేసు గెలిపించారు. చివరి నిమిషం వరకు నన్ను తన వద్దే ఉంచుకున్న స్వామి నన్ను ఈ కేసు నుంచి బయటపడేశారు. ప్రతి చిన్న విషయంలోనూ స్వామి మన పట్ల తీసుకునే శ్రద్ధ కనిపిస్తుంది. వెంటే కాదు, ఇంటా ఉంటారు స్వామి అనేది కూడా మాకు అనుభవమైంది. విండర్స్లో ఉండగా రోజు మా ఇంట్లో రాత్రి 7 నుంచి భజన జరిగేది. ఇంట్లో ఒక్కరుంటే చాలు, ఆ ఒక్కరే భజన చేసేవారు. ఓ రోజు నేను మన్రో మిషిగన్లో బాల వికాస్ ప్రారంభానికి వెళ్లాల్సొచ్చింది. 7లోగా వచ్చేయొచ్చు అనుకుని వెళ్లాను. తిరుగు ప్రయాణంలో బ్రిడ్జి వద్ద టైం చూస్తే 7. దేవుడా అనుకుని వెంటనే ఓంకారం చెప్పి కారు నడుపుతూనే భజన ప్రారంభించాను. ఇంటికి చేరేసరికి గ్యారేజీ తెరిచి ఉంచమని చెప్పిన ఫ్రెండ్ పత్తాలేడు. ఇంటి ముందో తెల్లకారుంది. పక్కవాళ్ళింటికి పోయి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ వచ్చాడు. ఈలోగా తెల్లకారు వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లావు? గ్యారేజీ తెరిచి ఉంచమని చెప్పాను కదా అని అడిగాను. నేను తీసే ఉంచానక్కా అన్నాడతను. మా ఫ్రెండ్ నిజంగానే లోపల తలుపు గడిపెట్టి గ్యారేజీ తలుపు తీసి ఉంచాడు. విచిత్రంగా ఆ తలుపు తీసుంది, గ్యారేజీ తలుపు మూసి ఉంది. దొంగేమైనా దూరాడేమో అని చూస్తే ఎవ్వరూ లేరు. పొద్దుటే ఫోను. హేమా, రాజ్కి ఏం కలొచ్చిందో తెలుసా? షిరిడిబాబా కనిపించి 7 గంటలకి కొద్ది నిమిషాల ముందే నేనొచ్చాను, నువ్వేం చింతపడకు అన్నారట. నేను రాగానే తెల్లకారు వెళ్లిపోయిందని చెప్పాను కదా. ఆ రోజుల్లో స్వామి అలాంటి తెల్లకారే నడిపేవారు. వచ్చింది దొంగ కాదు, హృదయాలు దొంగిలించే భగవానులు. కాని అదే స్వామి ఒక్కొక్కసారి గుండె కలుక్కుమనేలా కూడా ప్రవర్తిస్తారు. కాని ఆయన పంచి ఇచ్చే ప్రేమ ముందు అవన్నీ లెక్కలోకి రావు. అవి మనకు సంపూర్ణమైన విశ్వాసం, శరణాగతి ఉన్నాయా లేవా అనే పరీక్షలు కావచ్చు. ఒకసారి స్వామి కొడైకనాల్ బయలుదేరే సమయంలో నా భర్తకు జబ్బు చేసింది. అంతకుముందు 2 సార్లు మేము ఆయనతో కొడై వెళ్లాం. ఈసారి నాకు నా భర్తకు కష్టమవుతుందని మమ్మల్ని పిలవకు బాబా అని మనసులోనే ప్రార్థించాను. బాబాని అలా ప్రార్థించేవాళ్లెవరైనా ఉంటారా? పరిస్థితి అలాంటిది, తప్పలేదు. కాని భయపడినట్టే స్వామి తనతో రమ్మన్నారు. నా భర్త ఎయిర్పోర్టుకి బస్సులో రాలేరు, కారులో మేమొస్తామని చక్రవర్తి గారికి ఫోన్ చేశాను. మీ భర్త రావటం లేదు, మీరే వస్తున్నారు అన్నారాయన. నాకు ఏడుపొచ్చేసింది. పక్కనున్నవాళ్లు చక్రవర్తి గారితో నేరుగా మాట్లాడమన్నారు. ఆయన మీ భర్త రావాలని పట్టుపట్టకండి, నేను రాను అని కూడా అనొద్దు, స్వామి ఏం చేసినా మనమేలు కోసమే అని గుర్తుంచుకోండి అని అన్నారు. స్వామే చూసుకుంటారు అని మనం ఎన్నోసార్లు అంటాము, మనదాకా వచ్చేసరికి ఆ విషయం మర్చిపోతాము. నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పేటప్పటికీ నా భర్త ఎంతో తేలిగ్గా అలాగే వెళ్లిరా అన్నారు. ఆయన ఎప్పుడూ స్వామి నిర్ణయాన్ని సందేహించేవారు కారు. కొడైకెనాల్ బయలుదేరే ముందు స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నన్ను చూసి, నొప్పి తగ్గించే మందులు ఏవి, పోయి తీసుకురా అన్నారు. మందుల కోసం పరిగెత్తాను. నేను తిరిగొచ్చేసరికి 15 నిమిషాల పాటు నా భర్త స్వామి దగ్గరే ఉన్నారు. నేను లేనప్పుడు ఏం జరిగింది అని అడిగాను. ఒకరినొకరం చూసుకుంటూ కూర్చున్నాం అన్నారాయన. ఎంత అదృష్టమో చూడండి. ఆలోచిస్తే నా భర్తను ఆశీర్వదించడం కోసమే మందుల సాకుతో స్వామి నన్ను బయటికి పంపేశారు అనిపించింది. మాకు సమస్య కల్పించినప్పుడల్లా వారిచ్చే పరిష్కారం అతి మధురంగా ఉండేది. నా భర్త విషయంలో మాత్రం నిజంగా క్లిష్టమైన సమస్య ఎదురైంది. 1998 అక్టోబర్లో పాదపూజ జరిగే సమయంలో ఆయనకి కడుపులో రక్తస్రావం అయింది. గుండెలో నొప్పి వచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి రివాజు ప్రకారం స్వామికి ఆ సంగతి తెలిపారు. ఎవరా గోపీనాథ్ అని అడిగారు స్వామి. స్వామి, మీరు రోజూ మాట్లాడే మన డాక్టరు, అతనంత సన్నగా ఉంటాడు, పొగ కూడా తాగడు. లేదు స్వామి, ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు, గుండె పోటట. సామాన్యంగా స్వామి పేషెంట్కి విభూతిస్తారు, ఈసారి ఇవ్వలేదు. మర్నాడు పాదుకా పూజ సమయంలో ఆసుపత్రిలో ఉన్న నా భర్త ఎదుట నిలబడి, గోపీనాథ్ నేను నీకోసమే వచ్చాను అన్నారు. సీసీయూలో ఉన్న నా భర్త ఛాతీపై చెయ్యి ఉంచారు. గ్లాసు నీటిలో విభూతి వేసి ప్రేమగా తాగించారు. స్వామి ప్రేమ తల్లి ప్రేమను మించినది. ఎవరు అన్నట్లు ఆ అదృష్టం కోసం జబ్బుపడినా పర్వాలేదు, గుండె కాదు గ్యాస్తో సమస్య అని స్వామి నా భర్తకు చెప్పారు. స్వామి స్వయంగా చూస్తున్నప్పుడు ఆసుపత్రి నుంచి వెళ్లటం కూడా ఆయన అనుమతితోనే జరగాలి. దర్శన సమయంలో అడిగితే తీసుకెళ్లు, కాని సీ ఫ్లోర్కి కాదు గ్రౌండ్ ఫ్లోర్లో గట్టిస్కో అన్నారు. స్వామి పై ఫ్లోర్కి వెళ్లొచ్చు అని చెప్పేదాకా అక్కడే ఉన్నాము. ఇదే సమయంలో జరిగిన మరో సంఘటన గురించి చెప్పాలి. వీఐపీ కేటగిరీకి చెందిన ఒక స్త్రీ ఆస్తుమా పేషెంటు. పడిపోతే భుజం కీలు పట్టుతప్పి ఫ్రాక్చర్ అయింది. నొప్పి వల్ల ఆమె ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు. ఆమెను చూడ్డానికి వెళ్లిన డాక్టర్ గోపీనాథ్ చేసేది లేక తిరిగి వచ్చేశారు. మర్నాడు దర్శనం టైంలో నా భర్తని రోజూ దర్శనానికి తీసుకెళ్లే డాక్టర్ కళ్లు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. స్వామి వచ్చి ఆయనతో, ఆమెకు చాలా నొప్పిగా ఉంది తెలుసుగా, ఏదైనా చెయ్యాలి, లోకల్ అనెస్థీషియా ఇవ్వచ్చేమో, ఆ చోటు మాత్రమే అన్నారు. దానికో డేటు కూడా ఇచ్చారు. ఆ రోజు గేటు వద్ద ఉన్న ఆమె దగ్గరికి వచ్చి విభూతి ఇచ్చి ఆశీర్వదించారు. 10:30 అంతా అయిపోతుంది అన్నారు. స్వామి చేయాల్సింది చేశారు, ఆమెకు బాగవుతుంది అని మా ఆయన సంబరపడ్డారు. ఆమెను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, మత్తుమందిచ్చారు. 10:30 ఆమె మరణించింది. స్వామి చెప్పింది చేస్తే అంతా బాగుంటుంది అనుకోవడం కూడా పొరపాటు. బాగుండడం అన్నది ఏమిటో స్వామికే తెలుసు. బతికినన్నాళ్లు నొప్పితో బాధపడకుండా కర్మ తీరిపోగానే స్వామి ఆమెను తన వద్దకు రప్పించుకున్నారు. అందుకు సాధనంగా నా భర్తని ఎంచుకున్నారు. నేను నా కోడలు పురిటికి వెళ్లినప్పుడు కూడా నా భర్త స్వామి దగ్గరే ఉన్నారు. ఆయనకి క్యాంటీన్ నుంచి సేవాదాల్ భోజనం తెచ్చి ఇచ్చేవారు. అన్నీ సరిగా టైంకు అందుతున్నాయా, కావలసినంత ఇస్తున్నారా అని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైముల్లో స్వామి అడిగి తెలుసుకునేవారు. నేను తిరిగి వచ్చినప్పటికీ నన్ను తీసుకురావడానికి టాక్సీ వద్దు అని స్వామి చిన్న కారు ఇచ్చి పంపించారు. ఆ కారు చూసి, విదేశాల నుంచి వచ్చేవాళ్లకి లగేజీకి ఈ కారేం సరిపోతుంది అన్నాను. కారు డ్రైవరు నాతో, స్వామికి తెలియదేమీ లేదు, మీరు చాలా తక్కువ లగేజీతో ప్రయాణాలు చేస్తారని చెప్పారు అన్నాడు. ఇంకేం మాట్లాడను, స్వామి సర్వజ్ఞతకు తలవంచాను. నేనెప్పుడూ స్వామి బోధించినట్లు తక్కువ లగేజీ తీసుకెళ్తాను. ఏదో విధంగా స్వామిని సంతృప్తిపరచాలనేదే నా ఏకైక లక్ష్యం. అందులో తప్పులు దొర్లినా పర్వాలేదనుకుని లక్ష్యశుద్ధితో చేస్తాను. ముక్కు మీద కోపంతో చిర్రుబుర్రులాడినప్పుడు సారీ స్వామి అని చెప్పుకుంటాను. మరో అవకాశం ఇస్తారు, కాని అది కాస్త కఠినంగా ఉంటుంది. అవకాశం ఇవ్వడమే గొప్ప, అదే చాలు. మేమెప్పుడూ స్వామిని ఎందుకు అని గాని, మేమే ఎందుకు అని గాని అడగము. ఈ క్షణంలో స్వామికి సంతోషం కలిగించటానికి ఏం చెయ్యాలి అనే ఆలోచిస్తాము. అది కష్టమైన పనే కావచ్చు, కాని ఇష్టంగా చేసినప్పుడు కష్టమే ఉండదు. ఆశించటం మరో పెద్ద సమస్య. ఆశించింది జరగకపోతే చిరాకు, నిస్పృహల్లో మునిగిపోతాము. అయినా స్వామి అన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా ఆశించాల్సింది ఏముంటుంది? నా భర్త అనారోగ్యం, నాకు దానివల్ల ఇబ్బందులు, కాదనలేని సత్యాలు. బహుశా మా ఎదుగుదలకు అవి అవసరం కావచ్చు. దాన్ని ప్రశాంతంగా ఎదుర్కోకపోతే జీవితంలో ఆనందం కోల్పోతాము. స్వామిని ప్రేమించాలంటే ఆనందంగా ఉండాలి. నా భర్త తన కడుపు నొప్పి గురించి చెప్పినప్పుడల్లా స్వామి బీ హ్యాపీ అనేవారు. భౌతిక సమస్యలకు ఆనందానికి పొసక్కపోయినా ప్రయత్నిస్తే ఆనందంగా ఉండొచ్చు.
He's around in all his fullness, probably fuller than ever before. The body was a jail for him, and he tolerated it because he wanted to teach us something. Now he is free to do whatever he wants to do.
స్వామి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అవతారం చాలించినప్పుడు బాధపడ్డాను, కాని లేనిది భౌతిక దేహమే. స్వామి ఇప్పుడు మరింత పరిపూర్ణంగా అంతటా ఉన్నారు. మరింత ఘనకార్యాలు చెయ్యటానికే ఆయన దేహాన్ని వదిలేశారు అని నాకనిపిస్తుంది. నాకిప్పుడు ఏ దిగులు లేదు. స్వామి ఉన్నారనేది జనరల్ హాస్పిటల్లో ప్రస్ఫుటంగా తెలియవస్తోంది. పరస్పర సహకారంతో స్వామికి నచ్చేలా పనిచేయాలన్న వాతావరణంలో స్వామి సాన్నిధ్యం మనకి అనుభవమవుతుంది. స్వామే నాకు తల్లి, స్వామే నాకు తండ్రి. నేను చేసే ప్రతి పనిలో చెయ్యి పట్టి నడిపించే మార్గదర్శి. పొరపాటు చేసినా చెయ్యి వదలకుండా సరైన మార్గం చూపించే మిత్రుడు. జై సాయిరాం.
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ హేమ కీర్తిశేషులు డాక్టర్ గోపీనాథ్ సతీమణి. 2006లో ఇంగ్లీష్ స్ట్రీమ్లో ప్రసారమైన ఇంటర్వ్యూలో డాక్టర్ హేమగారు రేడియో సాయికి తెలిపిన అనుభవాలను శ్రీమతి కల్పనా వల్లూరి మనకు అందించారు.